ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యోగమాయాదేవిని పిలిచాడు. అమ్మా యోగమాయ, నువ్వు తక్షణం భూలోకానికి వెళ్ళు. వెళ్ళి చరసాలలో ఉన్న దేవకీ గర్భంలో ఉన్న ఆదిశేషుడు ఇప్పటికే కొంత రూపం పెంచుకుని ఉన్నాడు. ఆ పిండాన్ని చేత్తో పీకెయ్యి, దాన్ని తీసి ఆకర్షించి పట్టుకుపోయి యశోదాదేవి దగ్గర, నందుని దగ్గర రోహిణి అని ఒక ఆవిడ ఉన్నది. రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. నందగోకులంలో యశోదానందుల యొక్క ఆశ్రయం పొందింది ఒక ఆవిడ, ఆవిడ పేరు రోహిణి. ఈ రోహిణి వసుదేవుని పెద్ద భార్య. పెద్ద భార్య ఎప్పుడైతే దేవకీ వసుదేవుల్ని కంసుడు చరసాల్లో పెట్టాడో అప్పుడే కొంచెం భయపడి ఇక్కడ ఉండకూడదనుకుని నందగ్రామానికి వెళ్ళిపోయింది. నందుని యొక్క ఆశ్రయంలో ఉంది. ఆ రోహిణి గర్భంలో పిండాన్ని ప్రవేశపెట్టు. 7 నెలల పాటు దేవకీ గర్భంలో ఉన్న ఈ పిండం మిగతా 2 నెలలు యశోద ఈ రోహిణి గర్భంలో ప్రవేశించి పెరుగుతాడు. రోహిణి గర్భం నుంచి బయటకు వస్తాడు. అప్పుడేమవుతుంది, దేవకీదేవి ప్రసవించదు. ప్రసవించకపోతే బలరాముడికి గండం రాదు. బలరాముడిని మనం రక్షించుకోవాలి కాబట్టి ఈ పని చెయ్యి. ఇక ఆ తర్వాత నేను దేవకీ అష్టమ గర్భంలో ప్రవేశిస్తాను. అదే సమయంలో నీవు యశోదా గర్భంలో ప్రవేశించు. ఆ తర్వాత నేను యశోద దగ్గరకు వస్తాను, నువ్వు దేవకి దగ్గరికి రా. మనం చెయ్యవలసిన పని ఇది. తద్వారా దుష్ట శిక్షణ చేద్దాం. ఈ పని నువ్వేం ఊరికే చేయక్కర్లా. ఈ మహాకార్యం చెయ్యటం వల్ల మానవులు నిన్ను దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, కన్యక, మాధవి ఈ నామములతో నిన్ను స్తోత్రం చేస్తారు. నీకు గుడులు కడతారు, గోపురాలు కడతారు, నిన్ను పూజిస్తారు. కొమ్మని ఆనతిచ్చాడు ఆయన. తక్షణం యోగమాయాదేవి భూలోకానికి వచ్చింది. దేవకీ గర్భంలో ధగ 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 వెలిగిపోతున్న ఆదిశేషుణ్ణి, బలరాముడనే పేరుతో పుట్టబోతున్న వాణ్ణి, అప్పటికే కొంతకాలం పెరిగిన వాణ్ణి ఆకర్షించి బయటికి తీసింది. తీసి ఈ భ్రూణమును, ఈ పిండమును రోహిణి గర్భంలో ప్రవేశపెట్టి అదృశ్యమైపోయింది. పాపం అందరూ అనుకున్నారు, దేవకీదేవికి గర్భం వచ్చింది అనుకున్నాం, ఇంతలోనే పిండం కొట్టుకుపోయింది, గండం వచ్చి కడుపు దిగిపోయింది, అంటే గర్భస్రావం అయిపోయింది అనుకున్నారట. కడుపు దిగనచు పౌరులు కలగపడగా గర్భస్రావం అయ్యింది పాపం దేవకికి, ఎంత కష్టం వచ్చింది అనుకున్నారట. అందరూ బాధపడ్డారు, ఒక్క కంసుడు సంతోషించాడు. పిల్లల్ని చంపడం నాకు కష్టంగానే ఉంది, ఇప్పుడు ఈ పిల్లవాడు పుడితే వీణ్ణి చంపాలి. పుట్టకుండా వాడంతటి వాడే పురిట్లోనే కొట్టుకుపోయాడు. అమ్మయ్య, ఒక్క హత్యా పాపం నాకు తగ్గింది అనుకున్నాడు. అమాయకులు కాకపోతే 7వ నెలలో గర్భస్రావం ఏంటండి, అయినా తెలియలేదు ఆ రోజుల్లో. అదే మాయా అన్నారు, అది శ్రీమన్నారాయణుని యొక్క కటాక్షం. ఇప్పుడు ఈ పిండం రోహిణి గర్భంలో ప్రవేశించాడు. దేవకీ వసుదేవులు చరసాలలో మధురలో ఉన్నారు. అక్కడ రోహిణేమో నందవ్రజంలో ఉంది. అక్కడ భర్తకు దూరంగా ఉన్నవాడికి గర్భం రావడం ఏమిటి, వచ్చిన 2-3 నెలల్లో పిల్లవాడు పుట్టడం ఏమిటి అని ఒక్కరు కూడా అనుమానించలేదట. పిల్లవాడు టక్కును పుట్టుకొచ్చాడు ఆయన. అసలు కొన్ని సుఖాలు కదంటండి, ఈ శక్తులు కనుక మన దగ్గర ఉంటేనా మన వదులు ఇతరులు మోసేస్తారు. 5-6 నెలలు వాళ్ళు మోసాక మిగతా 4 నెలలు మనం మోసి పిల్లల్ని కనవచ్చు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా దొరుకుతుంది. ఈ మధ్యన అవి కూడా పోయాయి, పిల్లల్ని కండం మానేసి నా వదులు అద్దె గర్భంట. రామరామ, ఇతరులు మోసాక ఆ పిల్లాన్ని తెచ్చి పెంచుకోవడం మొదలెట్టారు. ఇది దిక్కుమాలిన మానవులు అనుకోండి, అప్పుడు అమ్మవారు చేసి పెట్టిన ఉపకారం వేరు. మొత్తం మీద రోహిణీదేవికి పిల్లవాడు పుట్టాడు. గర్భ సంకర్షణం అంటే 2 గర్భములలో పెరిగి పుట్టాడు గనక ఆ కుర్రవాణ్ణి సంకర్షణుడు అన్నారు. ఆ మహాత్ముడు బలము కలిగిన వాడవడం వల్ల బలుడు అని పిలువబడ్డాడు. తన బలముతో లోకమునకు భద్రము కలగజేస్తాడు గనక బలభద్రుడు అని పిలువబడ్డాడు. లోక రమణుడగుట చేసి రాముడనగా ఆయన్ను చూచిన వాడెవడైనా సరే ఆనందం పొందేవాడు, లోకాన్ని రమింపచేసేవాడు, రమయతీతి రామః అన్నారు. ఈ విధంగా రాముడు బలము కలిగిన వాడవడం వల్ల బలుడు, వెరసి బలరాముడు, బలభద్రుడు, సంకర్షణుడు అని పిలువబడ్డాడు ఆయన. ఇక ఈ పర్యాయం 8వ పర్యాయం, సకల లోకేశ్వరుడు వాసుదేవుడు అనంతుడు వసుదేవుని ద్వారా దేవకీ గర్భంలో ప్రవేశించాడు. ఇప్పుడు దేవకి ముఖంట ఒక్కసారి పరమాత్మ కడుపులోకి రావడంతో ధగధగ వెలిగిపోయింది. కొన్ని కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోయింది. కానీ కోట్ల సూర్యుల కాంతిలో ఉన్న వేడి లేదు, చల్లదనం ఉందిట. కోటి చంద్ర సుశీతలగా ఉన్నది ఆవిడ. ఆవిడ ముఖం వెలిగిపోయింది, బొజ్జ కూడా కాంతితో నిండిపోయింది. ఏదో తెలియని ఒక దివ్య పవిత్రమైన భావన ఆవిడిని చూసిన వారికి కలగడం మొదలుపెట్టింది. ఆమెను చూసిన వాడికల్లా నమస్కారం చెయ్యాలనిపిస్తోంది. ఎందువల్ల? కడుపులో పరమాత్మ ఉండడం వల్ల. ఇప్పుడు ఆవిడ ఎలా ఉందో తెలిసిన, సమస్త లోకములు తన కడుపులో పెట్టుకున్నాడు పరమాత్మ. గర్భములో లోకములు పెట్టుకున్నవాడు ఈవిడ గర్భంలో ఉన్నాడు. అయినా ఆవిడ మాత్రం కారాగర్భంలో ఉంది, చెరసాల్లో ఉంది. ఇంతకంటే కర్మ ఏమిటన్నాడు ఆయన? జ్ఞాన కలునిలోని శారదయును బోలే, జ్ఞాన కలునిలోని శారదయును బోలే, ఘటములోని దీపకళిగ బోలే, భ్రాత ఇంట నాకబడి ఉండే దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుతూ. పాపం కవిగారు కూడా దుఃఖం పొంది రాసిన, ఆవేదన పొంది రాసిన పద్యం ఇదన్నమాట. ఒక కొండ ఉందిట, ఆ కొండలో దీపం వెలిగించారట. ఆ కొండలో ఉన్న దీపపు కాంతి బయటికి కనపడుతుందా? ఘటములోని దీప కళిక ఓలి, దీపజ్వాల, దీపజ్యోతి కొండలో ఉంది. అదే బయట ఉంటే ఆ దీపపు కాంతి అంతటా ప్రసారమవుతుంది, ప్రసరింపబడుతుంది, వెలుతురిస్తుంది. కుండలో పెట్టిన దీపం వెలుతురు ఇవ్వదు. పరమాత్ముడు కడుపులో ఉండి కూడా కుండలో దీపంలాగా బయటికి కనపడక కాంతి లేక చెరసాల్లో పడిందిట పాపం ఆవిడ. ఒకడు బాగా చదువుకున్నాడు, కానీ మూర్ఖుడు తన చదువుని నాస్తికవాదానికి, పరమ పవిత్రుల్ని విమర్శించడానికి వాడతాడు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో, మేధావులు, మేధావులు కాదు స్వయం ప్రకటిత మేతావులు వాళ్ళు. ఎంతసేపు దేవుణ్ణి తిట్టడమే వాళ్ల పని అనమాట. వాణ్ణి తిట్ట, వీణ్ణి తిట్ట, ఈ కులాన్ని తిట్ట, ఆ కులాన్ని తిట్ట, ఎంతసేపు ముఖ్యంగా వేద పండితుల మీద పడుతూనే ఉంటారు. అంతో ఎంతో చదువుకున్న మూర్ఖులుంటారే, ఆ మూర్ఖుడిలో సరస్వతి శోభించదు, ఏడుస్తుందిట. జ్ఞాన కలునిలో శారదలాగా పరమాత్మ కడుపులో ఉండి కూడా పాపం చెరసాల్లో పడింది. ఏం లాభం? ఎంత పరమాత్మ కడుపులో ఉన్నా ఆవిడ మాత్రం జైల్లో ఉండవలసి వచ్చింది. కాలప్రభావం ఇది. కాలోహి దురతిక్రమ అన్నారు వ్యాసుడు. కాలాన్ని ఎవరం దాటలేం. అంతటి భగవంతుడు కడుపులో ఉండి కూడా తాను మాత్రం పాపం చెరసాల కడుపులో ఉండిపోయింది ఆవిడ. అంతకంతకీ ఆవిడ ముఖం పెరిగిపోతుంది కదా, ముఖం వెలుగుతోంది, కడుపు పెరుగుతోంది. దాంతో భయం పెరిగింది కంసునికి. ఇప్పుడు నేనేం చెయ్యను? ఇది వరకు ఏడు పర్యాయములు గర్భము ధరించింది దేవకి. ఏడు పర్యాయములు గర్భము ధరించిన దేవకీదేవి ముఖములో ఎంత కాంతిని నేను చూడలేదు. ఇప్పుడు మొదటిసారిగా దేవకీ ముఖములో ఒక గొప్ప వెలుతురు కనపడుతున్నది. అంటే నా శత్రువు శ్రీ మహావిష్ణువు ఈమె గర్భంలో ప్రవేశించాడు, సందేహం లేదు. ఈ అష్టమ గర్భంలో ఉన్నది నా ప్రబల విరోధి, నా శత్రువు కృష్ణుడు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఏమి తలంచువాడ ఇక నెయ్యది కార్యము, నాడు నాటికిన్ కామిని చూలు పెంపెసగే, గర్భిణి చెల్లెలి నాడు పేదనే నేమని చంపువాడా, తగవేలని చంపి తినేని శ్రీయు ఉద్దామయ శంభు ఆయువును ధర్మమును చెడిపోవకుండునే. ఇప్పుడు నేను ఏం చెయ్యను? ఆలోచనకి ఉపాయం తట్టడం లేదు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఇక కార్యం ఏమిటి? ఉపేక్షిస్తూ ఉంటే రోజు రోజుకి నా చెల్లెలి గర్భం పెరిగిపోతున్నది, కోటి సూర్యుల కాంతితో ఆవిడ ముఖం వెలిగిపోతున్నది. ఇప్పుడు ధైర్యం చేసి నా చెల్లెల్ని చంపేయినా? అది తప్పవుతుందేమో. అసలు ఇదివరకే వసుదేవుడికి మాట ఇవ్వకుండా పెళ్ళైన కొత్తల్లో చెల్లెల్ని చంపి ఉంటే ఇవాళ నాకు ఈ కష్టం వచ్చేది కాదేమో. ఇప్పుడు గర్భవతిని, చెల్లెలిని, ఆడుదాన్ని అమాయకురాల్ని ఎలా చంపను పోని తెంపు చేసి ధైర్యం చేసి చంపితే ఆ మహాపాపం వల్ల, గర్భవతిని స్త్రీని చంపిన పాపం వల్ల నా ఆయువు కీర్తి సంపద నాశనమైపోకుండా ఉంటాయా? పైగా జనమేమంటారు, ఈ దుర్మార్గుడికి వావి లేదు, వరుస లేదు, సొంత చెల్లెల్ని గర్భవతిని చంపాడని రోజు వీధుల్లో తిట్టుకుంటారు. తిట్టుకునే వాళ్ళ నోటికి కళ్ళెం వెయ్యగలమా? ఇతరుల వల్ల చివాట్లు తిన్నవాడు, అపకీర్తి పొందినవాడు బ్రతికినా చచ్చినవాడితో సమానం. దుర్భావముతో బ్రతుకుటొక్క బ్రతుకే అనుకున్నట్టువాడు, చెడ్డ పేరుతో బతకడం కంటే చావడం మంచిది. కాబట్టి ఇప్పుడు నా చెల్లెల్ని చంపడం ధర్మం కాదు, ఇంకా మిగిలింది ఒకటే, కాపలా కట్టుదిట్టం చేస్తాను. పిల్లవాడు దేవకికి పుట్టి పుట్టగానే పురిటింటిలో వాణ్ణి ముక్కలు చేసి చంపేస్తాను, నా పగని తీర్చుకుంటాను, నేను నిర్భయంగా ఉంటాను అనుకున్నాడు. బాగా కాపలా పెంచేశాడు. జెడ్ టైప్ సెక్యూరిటీలు అని ఉంటాయి చూడండి, అలాంటి సెక్యూరిటీ గార్డుని పెంచాడు వాడు. అయినా వాడికి నిద్ర పట్టలేదు. దేవకీదేవి అష్టమ గర్భం ధరించినప్పటి నుంచి వాడు కంటి మీద నిద్రపోతే ఒకటి ఒట్టు, తిండి తినలేకపోయాడు, నిద్రపోలేకపోయాడు, ఏ సుఖములు పొందలేకపోయాడు. ఇక వాడికి రోజు కాళరాత్రి కిందే ఉండేది. ఏమి రాశారండి భాగవతంలో ఇక్కడ? వాడి పని ఎలా ఉందో తెలిసేవాడికి, శ్రవణ రంధ్రముల ఏ శబ్దంబు వినబడే అది హరి పలుకని ఆలకించు, అక్షి మార్గమున ఎయ్యది చూడబడే అది హరిమూర్తిగా నోపునంచు చూచు, తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరి కరాఘాతమోయనుచు బెదరు, గంధంబులేమైన ఘ్రాణంబు సొచ్చిన హరిమాలికా గంధమనుచు బెదరు, పలుకులెవ్వియైన పలుకుతో బ్రహ్మవడి హరి పలుకబడియననుచు అలుగు, తిరుగుచు లేచుచు కుడుచుచు అరుగుచు చనుచుండి చూచు చనవరతంబున్ హరి తలచి తలచి జగమా హరిమయమని చూచే కంసుడారని ఎల్లుకను. వాడు అటు ఇటు నడుస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. అప్పుడు ఎవరో ఏదో మాట్లాడుకున్నారు, ఆ మాటలు చెవుల్లో పడ్డాయి, టక్కున ఆగిపోయి, ఎవర్రా ఇక్కడేవో మాటలు వినబడ్డాయి, కృష్ణుడు ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడా, ఇవి శ్రీకృష్ణుడి గురించిన మాటలే కదా, లేక మీరు కృష్ణుడి గురించి అనుకుంటున్నారా, మహారాజు నేనుండగా నాకు తెలియకుండా నా శత్రువు గురించి సంభాషిస్తారా, నిజం చెప్పండి, శ్రీకృష్ణుడి ప్రసక్తి ఎవడు తెచ్చాడో చెప్పండి అంటే, రామరామ కృష్ణ కృష్ణ మేమెక్కడ తెచ్చామండి కృష్ణ ప్రసక్తి, ఈ మధురానగరంలో మీ పరిపాలనలో కంసాండం తప్ప ఇంకో మాట అంటామా, హంస అనే మాట మర్చిపోయాం, ఎంతసేపు కంసా కంస అంటున్నాం, మేం పలకలేదని వాళ్ళు వణికిపోయేవారట. ఇంకా ఎప్పుడైనా ముక్కుకి సువాసన తగిలితే ఆ సువాసన పీచి, సువాసన వచ్చింది, ఇది మామూలు సువాసన కాదు, ఇక్కడెక్కడో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, శ్రీ మహావిష్ణువు మెడలో వనమాల ఉంటుంది, ఆ వనమాల నుంచి వచ్చిన వాసన, ఎక్కడ విష్ణువు వెతకండి అనేవాట. ఇక్కడ విష్ణువు లేడండి బాబు అని చెప్పలేక కాపలా వాళ్ళకి తల ప్రాణం తోకొచ్చేది, తోకలేకపోతే కాలికొచ్చేది. కంటికి ఏ రూపం కనబడినా హఠాత్తుగా లేచి ఇదిగో కృష్ణుడు అని అవతలవాడు పేకపుచ్చుకునేవాటండి. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు పక్కన భార్యలు హడిలిపోయేవారు, హఠాత్తుగా లేచి భార్య మెడ గట్టిగా నొక్కేసి కృష్ణ చావు చావు అంటే వారి దిక్కుమాలాడు, నువ్వెక్కడ దొరికేవారు మొగుడు మాకు, మేము కృష్ణుడం కాదురా భార్యలం అనేవారట వాళ్ళు. అంటే వాడి కంటికి ఎవరు కనపడినా కృష్ణుడి కిందే కనపడుతున్నారు, అంత ప్రబల విరోధం వల్ల భార్య మెడ కూడా నొక్కేసేటవాడు. ఇంకా వాడి కంటికి కనబడిన వాళ్ళంతా కృష్ణుడి కిందే కనపడ్డారు. ఇంక ఇదేమిటి, వాడు అప్పుడప్పుడు ప్రచారాలు చేస్తున్నట్ట, ఒంటికి తృణమైన సోకిన గడ్డిపరక తగిలిందిట. ఇప్పుడు లాన్లో పెడుతున్నప్పుడు గడ్డిపరకలు తగులుతాయిగా, గడ్డిపరక తగలగానే అమ్మ బాబోయ్ ఇక్కడెక్కడో గడ్డిలో దాక్కున్నాడు కృష్ణుడు, ఇది కృష్ణుడి చేతి దెబ్బ అని బెదిరిపోయేవట్ట. గడ్డి అంతా కోయించేశాడు ఆ దెబ్బకి, అసలు దొడ్లో గడ్డి లేకుండా చేసేసాడు వాడు. గడ్డిలో కూడా కృష్ణుడే కనబడ్డాడు వాడికి, ఎందుకని గడ్డిపరక తగిలినా అది కృష్ణుడి చేతి దెబ్బ కింద అనిపించిందిట. ఎవరు ఏం మాట్లాడినా ఇక్కడెక్కడో కృష్ణుడు ఉన్నాడు, ఇది కృష్ణుడి పలుకునేవాడు. ఈ విధంగా వాడు తిరుగుతుంటే తాగుతుంటే, నడుస్తుంటే, లేస్తుంటే, నిద్రపోతుంటే, తింటుంటే, సర్వ వస్తువులలో, సర్వకాల సర్వావస్థలలో హరి కనబడేవాడు, హరినే తలుచుకున్నాడు. దాంతో ప్రపంచమంతా హరిమయమైపోయింది, సర్వం విష్ణుమయం జగత్ అయిపోయింది. ఇటువాడికి వైరం అంటే అది. వైరం వల్ల శత్రువుని తలుచుకున్నట్టుగా మన మిత్రుని కూడా తలుచుకోం. అలా వాడు నిత్యం కృష్ణుడే తలుచుకున్నాడు, అందుకే వాడు చచ్చాక కృష్ణుడిలో కలిసిపోయాడు. అదొక భక్తి, వైరభక్తి. ఇలా ఉండగా ఒక రోజున తెల్లవారుజామున చెరసాలలోకి హఠాత్తుగా కొంతమంది వచ్చారు. చెరసాల తలుపులు తలుపుల కింద ఉన్నాయి. చెరసాల ఎంత ఉంటుందండి, వెళ్ళి చూడండి మధురా నగరాన్ని, అందులో చెరసాల కనపడుతుంది. అందులోకి కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు. ఎలా వచ్చారు? అదే మహామహిమ. సూక్ష్మ రూపములతో బ్రహ్మ, శివుడు, దేవతలంతా వచ్చేశారు. ఎందుకు వచ్చారు జైలుకి? వాళ్ళు కూడా జైలుకి వెళ్ళడానికి సరదా కాదు. జైల్లో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తీరాలి. అందుకే కృష్ణ జన్మస్థానం అంటారు, గుర్తుపెట్టుకోండి. నన్ను ఒకసారి అవధానంలో అడిగారు, కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు పెట్టాలి గురువు గారు అన్నారు. ఖర్చు పెట్టక్కర్లా, పక్కవాడి జేబులో చెయ్యెట్టి పరుసులాగి ఆ తర్వాత నిన్నే తీసుకుపోతారు వాళ్ళు. అంటే కృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలంటే అది అంతరార్థం, కృష్ణుడు జైల్లో పుట్టాడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఆ చెరసాల్లోకి పరమాత్మ పుడుతున్నాడు కాబట్టి, దేవకి కడుపులో ఉన్నాడు కాబట్టి ఎంతమంది వచ్చారట. దేవకీదేవికి వాళ్ళంతా కనబడుతున్నారండో, ఎందుకని? భగవంతుడు కడుపులో ఉండడం వల్ల బ్రహ్మ, శివుడు, దేవతలు అందరూ స్పష్టంగా తెలుస్తున్నారు ఆవిడకి. ఇదేంటండి, ఈయనకి నాలుగు ముఖాలు ఉన్నాయి, ఈయనకి పంచముఖాలు ఉన్నాయి, ఈయన చేతిలో శూలం ఉంది, ఈయన వజ్రం పుచ్చుకున్నాడు, ఇది కళ నిజమా అనుకుంటోంది ఆవిడ. అది నిజమేనని కూడా ఇంకా పూర్తిగా తెలియలేదు ఆవిడకి. ఆ సమయంలో ఈ దేవతలంతా దేవకీదేవి గర్భమునకు నమస్కరించారు. ఓసారి నేను ఒక చోట పురాణం చెబుతున్నాను, వచ్చిన వాళ్ళల్లా ఇలా దండం పెడుతున్నారు నాకు. నేను నిజంగా గొప్పవాడినేమో, నాకు దండం పెడుతున్నారేమో అనుకుంటే పక్కన స్వామీజీ ఉన్నారు, ఆ పటానికి దండం పెడుతున్నారు. అది నాకేం తెలుసు, ఈ పిచ్చివాళ్ళు తెలియక మనకే పెడుతున్నారు అనుకుంటారు. అలా దేవకి ఏమనుకుందంటే, నా బొజ్జకి దండం పెడుతున్నారు అనుకుంది. నిజానికి ఆ బొజ్జ కాదు, బొజ్జలో ఉన్న కృష్ణుడికి. కాబట్టి అందుకనే పక్కన స్వామీజీని వేయించుకుంటే లాభం ఏమిటంటే, ఆయనతో పాటు ఆ దండం నాకు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ దేవతలంతా ఆ గర్భములకు నమస్కరించి భక్తి శ్రద్ధలతో ఇలా స్తోత్రం చేశారు. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు కలుగువాని, భూతంబులైదును పుట్టుచోటగువాని, ఐదు భూతంబులందమరువాని, ఐదు భూతంబులును అడగిన పిమ్మట బరగెడువాని, సత్యభాషణంబు సమదర్శనంబు నుజలిపెడువాని, నిన్నాశ్రయింతుము నీయధీనమాయ చేత ఎరుకమాలిన వారలు పెక్కుగతుల నిన్ను పేరుకొందురు, ఎరుగనేర్చు విబుధులేక చిత్తంబున నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు. ప్రభు, నువ్వు సత్యవ్రతుడివి, సత్యవ్రతం సత్యపరం అని మనకు మూలంలో చెప్పారు. నువ్వు సత్యవ్రతుడివి, సత్యమే వ్రతంగా కలిగిన వాడివి, సత్యం పలికేవాడికి దొరుకుతావు, సత్యం ఎక్కడుంటే అక్కడుంటావు, సత్యం కంటే గొప్ప ధర్మము తపస్సు లేదని చెప్పిన వాడివి, అటువంటి నీకు నమస్కారం. నీలో అనే పంచభూతములు నీ నుంచి ఆవిర్భవిస్తున్నాయి, మళ్ళీ నీలో కలిసిపోతాయి. ఈ పంచభూతములు నశించినా నీవు మాత్రం నశించవు, అటువంటి నశించని పరబ్రహ్మవు నీకు నమస్కారం. ఎవడు నిరంతరం సత్యం పలుకుతాడో ధర్మం పలుకుతాడో వాళ్ళకి దర్శనమిస్తావు, అటువంటి నీకు నమస్కారం. నీ దగ్గర ఒక మాయ ఉన్నది, ఆ మాయ వల్ల ప్రజలు అజ్ఞానంలో పడి నిన్ను కొందరు విష్ణువుగా, కొందరు కృష్ణుడుగా, కొందరు శివుడుగా, కొందరు బ్రహ్మగా, ఇలా రకరకాలుగా స్తోత్రాలు చేస్తున్నారు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఇన్ని రూపములతో ఉన్నవాడల్లా ఒక్కడే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారు. అజ్ఞానికి అనేక రూపాలు, రూపాల్లో భేదాలు పాటించి మళ్ళీ తమ మతములే గొప్పవని కొట్టుకు చస్తారు. కానీ ఎరుగ నేర్చువారు అంటే జ్ఞానులు నిఖిలమూర్తులెల్ల నేవయండ్రు, ఇన్ని రూపములు నీవే అని గ్రహిస్తారు, అటువంటి నీకు నమస్కారం. అసలు నీకు పుట్టుక లేదు, పుట్టుక లేని నీవు అభవుడవు అని పిలవబడ్డావు. అభవః, భవము లేనివాడివి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవకీ గర్భంలో ప్రవేశించి పుడుతున్నావు. ఇది ఎంత విచిత్రమయ్యా! పుట్టుక లేదా నీకు, రూపం లేదా నీకు, గుణం లేదా నీకు, కర్మము లేదా నీకు? గుణరూప కర్మములు కలిగిన వాడిగా ఇప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించి పుడుతున్నావా? ఇది మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది.
పుట్టుబులే నినీ కభవ పుట్టుట క్రీడయే కాక పుట్టుటే ఎట్టనుడు భవాది దశలను జీవుల యంద విద్యతా జుట్టుచునుండుగా నిన్ను చుట్టున దింబలే పొంత నుండి జుట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కటి గంటి మీశ్వర పరమేశ్వర. పుట్టుకలేని నీవు ఇప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించి పుడుతున్నావు. ఈ పుట్టడం నీకు ఒక ఆట, ఏదో చంటి పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్టుగా ఈ లోకాలతో ఆడుకుంటావు, పుట్టుగానే ఒక నటన చేస్తావు. ఈ పుట్టడము పెరగడము కర్మములు చెయ్యడము నశించిపోవడము దీనిని అవిద్య అంటారు. ఈ అవిద్యామాయ అందరినీ పట్టుకుంటుంది, నిన్ను మాత్రం పట్టుకోదు. ఎలాగా అంటే తామరాకు మీద నీటి బొట్టు వేస్తే ఆ నీటి బొట్టు తామరాకుని తాకదు, తామరాకు మీద నీటి బొట్టు అంటదు. అలాగే ఈ సంసారంలో నువ్వు ఉంటావు, ఈ సంసారంలో ఏ బంధం నిన్ను అంటదు. చూడ్డానికి నువ్వు కూడా సంసారంలో ఉన్నట్టు కనబడతావు, నువ్వు కూడా పనులు చేస్తున్నట్టు కనబడతావు, నువ్వు కూడా తింటున్నట్టు మాట్లాడుతున్నట్టు ఉంటావు, నువ్వు కూడా కష్ట సుఖాలు అనుభవించినట్టు కనబడతావు. నిజానికి ఇవేవీ లేవు, ఉన్నట్టు నటిస్తావు, ఇది నీ మాయ. నిజానికి ఆయనకు రూపముందా లేదు, గుణముందా లేదు. మన కోసమే మధ్యలో మంచినీళ్ళు తాగినట్టు నటించడం, మన కోసం తిండి తింటున్నట్టు నటించడం, మన కోసం మాట్లాడుతున్నట్టు నటించడం, మధ్య మధ్యలో ఇలా నవ్వించడం, ఒక్కోసారి సీరియస్గా ఉండడం, ఇదంతా మహామాయ. మనం ఏమనుకుంటాం అన్నమాట, స్వామీజీ కూడా మనలాగే మంచినీళ్ళు తాగారండోయ్, ఆయన అన్నం తిన్నారండోయ్ అనుకుంటాడు. అన్నం తినకపోతే సున్నం తింటారా? సున్నము అన్నము రెండూ తినగలరు, కానీ మానవ జన్మ ఎత్తినప్పుడు అలా నటిస్తారు, అంతే, అది లేలంటారు దాన్ని. ఇలా మాలో ఒకడి కింద నటించి అన్నిటికీ అతీతంగా ఉంటావు అని దేవతలే అన్నారు కృష్ణుడితోటి. కృష్ణుడు సద్దన్నం తిన్నట్టు నటించాడు. అందుకే గురువుల దగ్గర ఉన్నవాడు అవతారమూర్తుల దగ్గర ఉన్నప్పుడు ఓహో మనల్ని మాయలో ముంచెత్తుతున్నాడు ఈయన, ఈయన కూడా మంచినీడు తాగాడు, ఈడు కూడా అన్నం తిన్నాడు, ఈయన కూడా పెద్దవాళ్ళ నటిస్తున్నాడు, కుర్చీలో కష్టపడి కూర్చున్నట్టు నటిస్తున్నాడని గ్రహించకపోతే అజ్ఞానంలో పడతాం, మళ్ళీ ఇక్కడే ఉంటాం, పునరపి జననం పునరపి మరణం. జ్ఞానులు ఈయన సర్వాంతర్యామి, ఇదొక అవతారం, ఇదొక లీల, మానవుల్ని సామాన్యులను చేస్తున్నట్టుగా చేసి వీళ్ళు ఈ పరీక్షలో నెగ్గితే తనతో తీసుకువెళ్ళడానికి ఈయన పన్నినటువంటి ఒక గొప్ప మాయాని గ్రహించి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఈ జన్మలో తరిస్తాం. అందుకే అక్కడ ఏమన్నాడు, నిన్ను చుట్టునదింబలే, ఈ జన్మ జర ఈ దుఃఖములు నిన్ను చుట్టుకున్నట్టు కనబడతాయి కానీ నిన్ను చుట్టుకోవు, అటువంటి ఏకైక పరబ్రహ్మస్వరూప నీకు నమస్కారం. ఇక నువ్వు ధర్మ సంస్థాపనకి ఎన్ని అవతారాలు ఎత్తావు? ఒకటా రెండా? అనేక అవతారాలు ఎత్తావు. గురుపాఠీ నమవై, ముందుగా పెద్ద చేపరూపం ధరించావు, మత్స్యావతారం ఎత్తావు, సోమకుణ్ణి హయగ్రీవుణ్ణి సంహరించావు, వేదములు విధాతకిచ్చావు, ధర్మ సంస్థాపన చేశావు. జలగ్రహమవై తాబేలుగా మారావు, మందర పర్వతాన్ని పైకి ఎత్తావు. కోలంబవై వరాహావతారం ఎత్తావు, హిరణ్యాక్షుణ్ణి వధించావు, భూమిని రక్షించావు. శ్రీ నృకేసరివై నరసింహస్వామిగా మారావు, లక్ష్మీ నరసింహస్వామిగా మారావు, అందుకే శ్రీ నృకేసరి అన్నారు. లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించావు, హిరణ్యాక్షుణ్ణి హిరణ్య కశిపుణ్ణి వధించావు, ప్రహ్లాదుణ్ణి కాపాడావు. భిక్షుడవై వామనావతారం ఎత్తావు, బలిచక్రవర్తిని భంజించావు, దేవేంద్రుడికి రాజ్యం ఇప్పించావు. హయాననుడవై హయగ్రీవావతారం ఎత్తావు, హయగ్రీవుడనే రాక్షసుని సంహరించావు. ఆ తర్వాత జ్ఞానమంటే ఏమిటో లోకానికి అందించావు, లలితా సహస్రనామాన్ని లోకానికి అందించావు. క్ష్మాదేవతా భర్తవై పరశురాముడిగా అవతరించావు, 3 ఏళ్ళు 21 పర్యాయాలు దుష్ట క్షత్రియ సంహారం చేశావు, ధర్మ సంస్థాపన చేశావు, శమంత పంచకాన్ని ఏర్పాటు చేశావు. ధరణీనాథుడవై రామచంద్రుడిగా అవతరించావు, అసలు రాముడంటే ధర్మస్వరూపుడు, రామో విగ్రహవాన్ ధర్మ అని లోకానికి చాటావు. ధరణీనాథుడవై దయా గుణగణోదారుణుడవై, ఆ తర్వాత దయ అహింస అనేది లోకానికి చాటడానికి బుద్ధావతారాన్ని ఎత్తావు. ఈ బుద్ధావతారంలో నిందతి యజ్ఞ విధేరహ శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం
కేశవాధృత బుద్ధ శరీరా జయ జగదీశ హరే, జయ జగదీశ హరే.
అప్పుడప్పుడు యజ్ఞ విధులు యజ్ఞంలో ఉన్న హింసని నిందించి అహింస పరమోధర్మ అని చాటావు. త్రిపురాసురుల కాలంలో త్రిపురాసురుల నాశనం కోసం అవతరించావు. అలా బుద్ధావతారం ఎత్తిన నీకు నమస్కారం. ఇలా ఎన్నో పర్యాయములు, లోకముల్ పరిరక్షించిన నీకు మృక్యదము, లోకాలను ఎప్పటికప్పుడు కాపాడావు, అలా పరిరక్షించిన నీకు భక్తితో నమస్కరిస్తున్నాం. ఇలా భారం భూవారింపవే, ఈ భూభారం తగ్గించవయ్యా, ఈ భూమిని రక్షించు, తల్లి కడుపులోంచి బయటికి రా. వీళ్ళు చాలా ముచ్చటగా అడిగారు అండి, అయ్యి ప్రేమగాను ముచ్చటగాను గట్టిగాను అడిగారు. ఏమనో తెలుసా, లోకాలు అట్టుడికిపోతున్నాయి, పాపాత్ములు పెరిగిపోయారు, నువ్వేమో అమ్మ కడుపు బాగుందని న్యాచురల్ ఏసీ కింద ఉందని ఆ తల్లి కడుపులో కూర్చున్నావు. ఇంకెంతకాలం ఉంటావు తల్లి కడుపులో, ఇక ఉన్నది చాలు. విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుంద అన్నారు. తల్లి కడుపులోంచి బయటికి రావు, కమ్అవుట్ అన్నారు. అనగానే స్వామివారు లోపల నుంచి ఏం చెప్పారో అది ఎవరికీ తెలియదు, అది దేవతలకు మాత్రమే తెలుసు. దేవతలంతా అలా ప్రార్థించి ఇప్పుడు దేవకీ దేవికేసి తిరిగారు. దేవకీదేవి వెర్రిమొహం వేసుకు చూస్తుంది కదా, ఏమిటి వీళ్ళంతా ప్రార్థిస్తున్నారు, తల్లి కడుపులోంచి బయటికి రా అంటారు, ఏమిటేమిటో అంటున్నారు అనుకుని పాపం అమాయకమైన మొహంతో వారికేసి చూస్తోంది. అందుకని ఇప్పుడు దేవతలంతా ఆవిడకేసి తిరిగి ఏమన్నారో తెలుసా, అమ్మా మేమింతసేపు నమస్కరించి ప్రార్థించింది నీ బొజ్జకు అనుకుంటున్నావు కదా, నీ బొజ్జకు కాదు తల్లో, నీకు కాదు, నీ బొజ్జలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన బొజ్జలో ఈ బ్రహ్మాండాలు ఉన్నాయి, బొజ్జలో బ్రహ్మాండాలు పెట్టుకున్నవాడు ఇప్పుడు ప్రస్తుతం నీ బొజ్జలో ఉన్నాడు, ఆయనకి నమస్కరిస్తున్నాం. ఆయనకే కాదు నీకు కూడా నమస్కరించవచ్చు, ఎందుకని ఆయన నీ కడుపులో ఉన్నాడు. లోకేశ్వరుణ్ణి కనబోతున్న నువ్వు లోకమాతవి, అందువల్ల నీకు నమస్కరిస్తున్నాం మేము. తల్లి నీ యుదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడెల్లి పుట్టడి కంసుచే భయమింత లేదు నిజంబుమా, కెల్లవారికి భద్రమయ్యడు నింక నీ కడుపెప్పుడు చల్లగా వల్లి యాదవావళి సంతసంబును వందగన్, సంతసంబును వందగన్. తల్లి నీ కడుపులో సమస్త లోకాలకి మూలకారకుడైన ప్రధాన పురుషేశ్వరుడు ఉన్నాడు. ప్రత్యేకంగా విష్ణు సహస్రనామంలో ప్రధాన పురుషేశ్వర అని ఒక నామం ఉన్నది. అంతటి ప్రధాన పురుషుడు ఉన్నాడు, రేపే పుడుతున్నాడు. ఎల్లి అంటే రేపు, ఇవాళ సప్తమి, రేపు అష్టమి, రేపు అర్ధరాత్రి ఆయన పుట్టబోతున్నాడు. రేపు ఇక్కడ పుట్టబోతున్నది ఎవరు, స్వామీజీ పుట్టబోతున్నారు. పుట్టకుండానే దర్శనమిస్తారు, పుట్టి దర్శనమిస్తాడు, పొట్టలో ఉండి దర్శనమిస్తాడు, పొట్టలో ఉండి దర్శనమిస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడ ఎలా పట్టుకోవాలో తెలియదు మనకి, ఇదో సమస్య అయిపోతుంది కదా. ఎక్కడ ఏ సమయంలో అయినా అన్ని పుట్టినరోజులు ఆయనవే. ఆయన ఈ ఏకాదశి ఆ ఏకాదశి కాదు, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పండుగ చేసుకుంటాడు ఆయన. ఆనాడు అష్టమి నాడు, రేపు పుట్టబోతున్నాడు అన్నారు. ఇప్పుడు మనకి రేపు నిర్జల ఏకాదశి, నిర్జల ఏకాదశి, అంత పవిత్ర దివసం. నిర్జల ఏకాదశి గురించి మీకు తెలిసి ఉండొచ్చు, దీని గురించి చాలా కథలున్నా. పద్మపురాణంలో ఒక గొప్ప కథ ఉంది. ఒకప్పుడు పాండవులంతా కేదారక్షేత్రానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే పరమేశ్వరుడు పాండవుల్లో భీముడికి ప్రత్యక్షమయ్యాడు. కట్టే కొట్టి తెచ్చినట్టుగా చెబుతాను, మొత్తం కథ అంతా చెప్పను మీకోసం. అప్పుడు భీముడు పరమేశ్వరుడికి కేదారేశ్వరుడికి దండం పెట్టి, స్వామి నాకు దర్శనమిచ్చావు, శాశ్వత కైవల్యం పొందాలంటే ఏం చెయ్యాలన్నాడు. రేపు నిర్జల ఏకాదశి నాయన, ఆచమన జలం తప్ప ఇంక వేరే మంచినీళ్ళు తాక్కు, ఏమీ తినకుండా తాక్కుండా ఉపవాసం ఉండి నన్ను పూజిస్తే నేను నీకు కైవల్యం ఇస్తానన్నాడు. భీముడికి గుండెలో బాంబు పడిపోయింది. ఏదన్నా చేస్తాడు కానీ ఉపవాసం అంటే చాలా కష్టం. కావాలంటే పద్మాగర్ గారి పురాణం రెండు పొట్ల రెండు మూడు ఆరు గంటలు కింద కూర్చునేనా వింటాను, కానీ ఉపవాసం అంటే కష్టం బాబోయ్ అన్నట్ట. ప్రయత్నించన్నాడు శివుడు. సరే పొద్దున్నే ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని గుళ్ళో కూర్చున్నాడు. బయటకు వస్తే ఆకలేస్తుందని గుళ్ళో కూర్చున్న గంటకే కడుపులో మంట, దాంతో తంట. అందుకని పరమేశ్వర అన్నట్ట శివుడు టక్కున ప్రత్యక్షమయ్యాడు. గంటకే పిలిచేమేమిటయ్యా అంటే కడుపులో మంటనాయన, నేను ఉపవాసం ఉండలేను తండ్రి, ఉపవాసం ఉంటే నేనే వెళ్ళిపోయేటట్టున్నాను, కొంచెం నాకు అమెండ్మెంట్ ఇవ్వా అన్నట్ట, ఉపవాసానికి ఏదన్నా కొంచెం మార్పు చెయ్యవా అంటే సర్లే అయితే పాలు తాగి ఉండొచ్చు అన్నట్ట, పాలు తాగడానికి పర్మిషన్ ఇచ్చాను నీకు అన్నాడు. అందరికీ ఇవ్వలేదు, మళ్ళీ భీముడికి ఇచ్చాడు. అనగానే భీముడు వెంటనే ఆత్రంగా బయటకు చూడగానే పనివాళ్ళు ఏం చేశారు, ఒక 5000 లీటర్లు పాలు పట్టుకొచ్చేశారు, మంచి పంచదార వేసి 5000 లీటర్ల పాలు గడగడగడగడ తాగేశాడు. ఓ 2 గంటలు గడవగానే మళ్ళీ శివ అన్నాడు. మళ్ళీ శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఇదేమిట్రా బాబు పాలు తాగచ్చున్నానుగా మళ్ళీ పిలిచేవి ఏంటంటే, పాలు చాలా అన్నీ తాగాను, డైజెషన్ అయిపోయింది అన్నట్ట. అయితే ఓ పని చేయి, పలహారం చేసి ఉండన్నాడు. పలహారం అంటే పొళ్ళేసుమా, పలహారం అంటే ఇడ్లీలు, దెబ్బరొట్టె, చపాతీలు ఇవి కాదు. ఈ మధ్యన పలహారం అనే పేరుతో ఉప్పుడు పిండి చేసుకోవడం అనమాట. అందుకని పళ్ళు తినొచ్చనగానే హమ్మయ్య అనుకుని సైగ చేశాడు. మళ్ళీ పని వాళ్ళకి 500 గెలలు చక్కెరకేళి అరటిపళ్ళు తెచ్చారు. ఈ అరటిపళ్ళు టకటకా తీసేసి తినేశాడు ఆయన, మొత్తం తొక్కతో సేద్యంగా తినేశాడు, ఆకలి తట్టుకోలేక. ఇదంతా తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయ్యింది. 12 అవగానే మళ్ళీ పరమేశ్వర అన్నాడు. ఇదేమిట్రా బాబు మళ్ళీ పిలిచావన్నాడు శివుడు. ఈ పళ్ళు పాలు నాకేం సరిపోతాయి నాయన, నీకు పుణ్యం ఉంటుంది, ఇంకేదన్నా మార్గం చెప్పంటే సరే ఇంక మళ్ళీ పిలవకు, నీకు ఆఖరిసారిగా ఒక సలహా ఇస్తున్నాను, అన్నం తినకూడదు గనక అన్నం భిన్నం చేసుకు తిను అన్నాడు. అంటే బియ్యం రవ్వ కింద ఆడితే బియ్యపు రవ్వ ఉంటుందిగా, బియ్యపు నూకతో ఉప్పు కారాలు ఎక్కువ వేసుకోకుండా ఇది కొద్దిగా ఉప్పు వేసుకుని ఎక్కువ కారం లేకుండా ఉప్పుడు పిండి చేసుకు తిని అన్నాడు. అప్పుడు భీముడు ఓ 200 బస్తాల బియ్యం తెప్పించుకుని చక్కగా పిండి ఆడించుకుని రవ్వ ఆడించుకుని ఉప్పుడు పిండి చేసుకు తిన్నట్ట. అప్పటి నుంచి భీముడు ధర్మమానని ఉప్పుడు పిండిని ఒకటి వచ్చింది, లేకపోతే మనం బతకలేకపోయేవాళ్ళం. ఎందుకు చెబుతానంటే ఆ స్వామి ఆ పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే, రేపు పొద్దున్న నిర్జల ఏకాదశి నాడు జన్మించి పుట్టినరోజు పండుగ ఇక్కడ జరుపుకుంటున్నారు. నిర్జల ఏకాదశి గనక మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే మీరు పురాణం వినలేక నీరసంతో, పురాణం చెప్పలేక నేను నీరసంతో ఉండాలి. అందుకని ఆయన ఏం చేశారన్నమాట, భీముడికి ఇచ్చిన వరం మీకు ఇస్తున్నాను, ఉప్పుడు పిండి తినండి అన్నారు. కాస్త నెయ్యి వేసుకుని, ఆవు నెయ్యి వేసుకుని. కాబట్టి రేపు పుట్టినరోజు పండుగ కదా అని మీరేం కంగారు పడక్కర్లేదు, అంత ఉపవాసం ఉండక్కర్లేదు. శివుడి బోళాశంకరుడు గనక ఆయన తరఫున నేనే మీకు మాట ఇచ్చేశాను, ఆ వంకతో నేను కూడా కాస్త తినొచ్చు గనక. కాబట్టి రేపు ఆ పరమేశ్వరుడు ఎలా అవతరిస్తాడు, ఏ రకంగా దర్శనమిస్తారో చూద్దాం. రేపు పొద్దున మనం ఆయన దర్శనం చేసుకోవటం కంటే గొప్ప యోగం ఎక్కడుందండి? పరమాత్ముడి పుట్టినరోజున్నాడు, పరమాత్ముడిని చూడటం అంటే ఎన్ని కోట్ల జన్మల సుకృతం ఉన్నదో, అనేక జన్మ సహస్ర జన్మ సంచిత తపఃఫలితం రేపు మనకి రాబోతున్నది. ఇప్పుడు చూసే దర్శనం వేరు, రేపటి దర్శనం వేరు. ఎప్పుడూ పరమాత్మ పరమాత్మే, కానీ రోజు చూసే దర్శనం కంటే ఆయన పుట్టినరోజునాడు ఆయన చూస్తే అది చాలా గొప్పది అని ఎన్నో పురాణాల్లో ఉన్నాయి. నేను ఎప్పుడు ఏం చెప్పినా ప్రామాణికంగా, శాస్త్ర ప్రామాణికంగా చెబుతున్నాను. రేపు ఆయన దర్శనం మనకు ఒక యోగం. అందుకే భగవంతుడు రేపు ఈ సప్తాహం వంకతో దర్శనం ఇప్పించడానికి నన్ను మిమ్మల్ని పిలిపించాడు. లేకపోతే ఈ సప్తాహం ఏమిటి, ఇన్ని గంటలు ఆయన కూర్చోవడం ఏమిటి, ఆయన దర్శనం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీకు తెలుసునా? ఒక లిప్తకాలం ఆయన దర్శనమిస్తే చాలని దేవతలు, దేవాధీశులు, మానవులు, మహారాజులు ఎదురు చూస్తూ ఉంటే అంతమందిని కాదని కుర్చీలో కూర్చుని మనకి దర్శనమిస్తున్న అవ్యాజ కరుణామూర్తికి భక్తితో నమస్కరించండి. తల్లి కడుపులోంచి బయటికి రా అని దేవతలంతా విచ్చేయుము తల్లి కడుపు వెడలిముకుందా అని ప్రార్థించారు. అలా ప్రార్థించి ఇప్పుడు తల్లితో ఏమన్నారు, తల్లి నీ కడుపులో ప్రధాన పురుషుడున్నాడు, రేపు పుడుతున్నాడు, ఇంకా కంసుడి వల్ల నీకెంత కూడా భయం లేదు, నీకే కాదు మా అందరికీ సంతోషం కలుగుతుంది, యాదవులకి సంతోషం కలుగుతుంది. రేపు ఆయన పుడతాడు, దుష్ట శిక్షణ చేస్తాడు, శిష్ట రక్షణ చేస్తాడు, కంసుడి వల్ల నీకేం భయం లేదు, వాడు కంసుడే కాదు, ఎవరూ నిన్నేం చేయలేరు, నీ కడుపు చల్లగా కుమారుణ్ణి కను, ఆ కుమారుణ్ణి మేము చూస్తాం అని ఆవిడ్ని దీవించి నమస్కారము చేసి అదృశ్యమైపోయారు. క్రమంగా అష్టమి వచ్చింది. అష్టమి నాడు ఉదయం నుంచి మొదలయ్యిందిట చిట్టపట్ట చినుకులు, కొంచెం వాతావరణం మారిపోయింది. అది శ్రావణమాసం, పైగా మేచక అష్టమి. మేచక అంటే నలుపు, నల్లని అష్టమి అంటే బహుళ అష్టమి, కృష్ణాష్టమి. ఆకాశమంతా నల్లని మేఘాలు అలుముకున్నాయి. క్రమంగా వాతావరణం మారింది, వర్ష ఋతువు వాతావరణం వచ్చింది. కొంచెం కొంచెం మధ్య మధ్యలో చిట్టపట చినుకులు పడేవి. పగలంతా గడిచింది, సాయంత్రం అయ్యింది, రాత్రి అవుతోంది. స్వచ్ఛంబులై పొంగి జలరాసులేడును కలఘోషణముల మేఘం బులురిమే. సప్త సముద్రములు స్వచ్ఛముగా అటు ఇటు కెరటములు విసరడం మొదలుపెట్టాయి. సముద్రములు అల్లకల్లోలం కాకుండా గెంతులేస్తున్నాయట. అంటే సముద్రాలు ఒక్కోసారి వర్షం వచ్చే ముందు ఏం చేస్తాయంటే పెద్ద తుఫాను వచ్చి అందులోంచి కెరటాలు పైకి లేచిపోతాయి. అలాంటి కెరటములు కాకుండా సహజమైన కెరటములు వస్తున్నాయి. ప్రశాంతమైన కెరటములతో సముద్రం ఉన్నది. మేఘములు ఆకాశంలో ఉన్నాయి, అవి కూడా కారు మబ్బులు. అచ్చ తెలుగులో కారు అంటే ఇంగ్లీష్ కారు కాదు, నలుపు అని అర్థం. కారు మబ్బు అంటే వర్షాకాలపు నల్లని మేఘం అన్నమాట. సజల జలదం, నీటితో కూడిన మేఘం. అప్పుడు ఆ మేఘం నల్లగా ఉంటుంది కనుక తెలుగులో కారు మబ్బు అంటారు. ఆ మేఘములు ఉరిమేయి. ఆ ఉరుము ఎలా ఉందిట, చక్కగా స్వామీజీ పాడుతున్నప్పుడు బ్యాండ్ మేళం వాయించినట్టుగా ఉందిట. మధురమైన సంగీత ధ్వనులు వినిపించాయన్నమాట, కలఘోషణము చేశాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి ఆహ్లాదం కలిగింది, మంచి వాళ్ళందరికీ ఆనందం కలిగింది, ఆరోగ్యమయ్యింది. పాపాత్ములకి మాత్రం హార్ట్ అటాక్ వచ్చింది. పుట్టబోయేవాడు పాపాత్ముల పాలిటి మృత్యువు కనుక వాళ్ళ శరీరం కంపించింది, గుండె జలధరించింది. ఆ సమయంలో సుతుగని దేవకి నడురే యతి శుభగతి తారలు నుగ్రహంబులు నుండన్ దితి సుతని రాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ కృష్ణున్. అర్ధరాత్రి, సూర్యుడు, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఈ ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల వేళ దేవకీదేవి ఒక కుమారుణ్ణి కన్నది. అప్పుడు గ్రహాలు నక్షత్రాలు అన్ని శుభస్థితిలో ఉన్నాయి. ఆ శుభస్థితిలో ఉండగా పరమ మంగళకారకుడైన కృష్ణుణ్ణి కన్నది. ఇప్పుడు ఈ కృష్ణుడు పుట్టినటువంటి పిల్లవాడు ఎలా ఉన్నాడు? చారు లక్షణ లక్షిత నఖపాద గుల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాధరుండును కంఠ సూత్ర కటి సూత్రహారకే యూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలో విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును నయ్యుండున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబులు అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించు చొండ్ల జలధర దేవు నాజాను చతుర్బాహు సరసీరు హాక్షు విశాల వక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు ఉరుకుండల ప్రభాయుత కొంతల లలాటు వైడూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోక పాలు కరుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి వసుదేవుడు చలరేగి ఉత్సహించే. ముందుగా భగవంతుడు ఎలా ఉన్నాడు? వేలాది చేతులతో, వేలాది శిరస్సులతో, వేలాది పాదములతో ఉన్నాడు. ఈ కాళ్ళన్నిటికీ బంగారపు నూపురాలున్నాయి, నూపురాలకి మువ్వలున్నాయి, చేతులకి కంకణాలున్నాయి, భుజకీర్తులున్నాయి, కంఠమునకు హారాలున్నాయి. శ్రీవత్సం అనేటటువంటి ఒక గొప్ప అపూర్వమైన లాంఛనం, పుట్టుమచ్చ ధరించాడు, కౌస్తుభమణి ధరించాడు. మొత్తం నడుముకంతా పెద్ద వడ్డాణం ఉన్నది, వడ్డాణమునకు మళ్ళీ మువ్వలున్నాయి. ఆయన వేల చేతులతో, వేల పాదాలతో, వేల శిరస్సులతో, వేల నేత్రాలతో ఉన్నాడు. ఓ పక్కన ప్రహ్లాదుడు, మరో పక్కన నారదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, వీరంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని భక్తి శ్రద్ధలతో ద్వాదశాక్షరి మంత్ర జపం చేస్తున్నారు. అంతలోనే ఆ మహానుభావుణ్ణి సేవించడానికి శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే 9 మాయాశక్తులు వచ్చి ఆయన్ని సేవించాయి. ఆయన చెవులకు మకర కుండలాలున్నాయి, వైడూర్య మణిగణ ఖచ్చితమైన కిరీటం ధరించాడు. ఇలా ఇన్ని చేతులతో ఉన్న పరమాత్మ చూస్తూ ఉండగా ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ శిరస్సులు, ఈ నేత్రాలు ఉపసంహరించుకుని అంతలోనే నాలుగు చేతులు కలిగిన వాడు అయిపోయాడు, చతుర్భుజుడైపోయాడు. ఈ చతుర్భుజుడైన పరమాత్మ ఎలా ఉన్నాడు, జలధర దేహుడు, నల్లని మేఘంలో ఉన్నాడు, నీలమేఘఛాయ శరీరుడు, ఆజాను చతుర్బాహుట్ట, మోకాళ్ల వరకు చేతులు వేళ్లాడుతున్నాయి. ఎప్పుడైనా చేతులు మోకాళ్లకి తగిలితే వాళ్ళని ఆజానుబాహువులు అంటారు. అయితే పద్మాకర్ గారు, మీ చేతులు మోకాళ్లకి తగిలే మీరు ఆజానుబాహువులు అని మీరు అడగచ్చు నన్ను. కూర్చున్నప్పుడు కాదు, నిలబడినప్పుడు చేతులు మోకాళ్లకి తగిలితే వాడిని ఆజానుబాహుడు అంటారు. మీరు లేచి నిలబడి అప్పుడు మీ చేతులు చూసుకోండి, ఇప్పుడు కాదు ఉపన్యాసం అయ్యాక. అలా చతుర్బాహుడై ఉన్నాడు. శంఖ చక్ర కదా పద్మములు ధరించాడు. అత్యద్భుతమైన కౌస్తుభమణి మెడలో మెరిగిపోతున్నది. వనమాలిక విరాజిత విశాల వక్షుడు, వైజయంతిమాల వనమాల ఆయన మెడలో ఉన్నది. ఆ పరమాత్ముణ్ణి, ఆ మహాకాంతిస్వరూపుణ్ణి, చంద్రబింబంలా వెలిగిపోతున్నటువంటి ముఖంతో ఉన్నవాణ్ణి చూచాడు వసుదేవుడు. ఉబ్బిపోయాడు, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు, చెలరేగిపోయాడు. ఎగిరి గంతులు వేసేటండి, చెలరేగి ఉత్సహించే ఆనందం తట్టుకోలేకపోయాడు ఆయన. ఒక్క క్షణకాలం ఏదో తెలియని అనుభూతికి గురైపోయిందని శరీరం. దేవకీదేవికి వసుదేవుడికి ఆ పూట కలిగిన ఆనందం ఏ ఆనందంతో పాల్చినవి, బ్రహ్మానందం, దివ్యానందం, వరానందం. ఆయన ఒక్క క్షణకాలం అలా ఉండిపోయట మౌనంగా, నేనేమిటి, ఒక సామాన్య మానవుణ్ణేమిటి, ఇటువంటి పరమాత్మని కుమారుణ్ణిగా కనడం ఏమిటి, ఇది ఎంత విచిత్రం, ఈ పరమాత్ముడికి ఎంత అభిమానం నేనంటే, అసలు నాకు చదువు రాదు, సంధ్య రాదు. నిజానికి ఆయన వేద పండితుడు అయినా భగవంతుడి దగ్గర అలా అనకూడదు కదా, నాకేం విద్య వచ్చు, నా దగ్గర ఏ ఉపాసన ఉన్నది, ఏ శక్తి ఉన్నది, నాకు ఈ పరమాత్ముడు కొడుకుగా పుట్టడం ఏమిటి, ఇంతటి పరమాత్మ ఇంతకాలం ఈ కడుపులో ఎలా దాక్కుని ఉండగలిగాడు, అసలు ఈ కాంతిస్వరూపుడు, ఈ శక్తివంతుడు ఈ కడుపులో ఇంతకాలం ఎలా అణగి ఉన్నాడు, ఇది చాలా విచిత్రంగా ఉన్నది అనుకున్నాడు. నేనేదో మాయాదూరుణ్ణి ఈ సూనుడిగా కన్నాను, ఇది ఆశ్చర్యమే అనుకుని రెండు చేతులు జోడించి ఆ పరమాత్మకి నమస్కరించి, అప్పుడు ఆయన ఏం చేసేట, ఇప్పుడు పురిటింట్లో ఉన్నాడు, ఆయన కొడుకు పుట్టాడు. ఎప్పుడైనా తనకి సంతానం కలిగింది అనే వార్త వినగానే తండ్రి కట్టుగొడ్డలతో స్నానం చెయ్యాలి. స్నాయీత చైలవాన్ ప్రాజ్ఞ అని మార్కండేయ పురాణంలో కూడా చెప్పారు. నీకు పిల్లవాడు లేక పిల్ల పుట్టింది అని తండ్రికి ఎవరైనా చెప్పారంటే చెప్పిన వెంటనే కట్టుగొడ్డలతో స్నానం చేయాలి. బట్టలతో మాత్రమే సుమా, ఇంకా జేబులో ఉన్న సెల్ ఫోన్లు వాటితో వద్దు, మళ్ళీ కేవలం కట్టుగొడ్డలతో స్నానం చేయాలి. ఇప్పుడు ఈయన స్నానం చేయాలంటే చెరసాల్లో ఉన్నాడు కదా, ఎలా, నేనేమో కుర్రాన్ని కన్నాను గొడ్డలతో స్నానం చెయ్యాలి కానీ కుదరదు. అప్పుడు ఆయనకు ఆలోచన తట్టిందట, స్నానము చేయగరామిని ఆనందరసాబ్ధి మగ్నుడై, నేను స్నానం చేయలేను కానీ నాకు కృష్ణుడు పుట్టాడని ఆనందం పెరిగింది. ఈ ఆనందం ఒక గొప్ప జలం, పవిత్ర జలం. ఈ ఆనందరసం అనే సముద్రంలోనే నేను స్నానం చేస్తున్నాను. ఆనందమే జలంట, ఆనంద జలంలో స్నానం చేస్తున్నాను. ఆనందం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయిగా, ఆ కన్నీళ్లు ఒంటి మీద పడ్డాయి, ఇదే స్నానం అనుకున్నాడు. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, స్నానం అయిపోయింది అక్కడికి, పురిటి స్నానం. పిల్లలు పుట్టిన వెంటనే దానం చెయ్యాలి, గోదానం మరింత మంచిది. ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను, బంగారం లాంటి కొడుకు పుట్టాడు, ఎలా దానం చెయ్యడం, విప్రులకు ధేనువులన్ పదివేలను మానసమున ధారపోసే మరి ఇచ్చుటకున్. నాకు కుమారుడు పుట్టిన సందర్భంగా ఆవులు దానం చెయ్యాలి కానీ ఇప్పుడు చెయ్యలేను కాబట్టి దానం చేస్తాను అని మొక్కుకుంటున్నాను. నేను చెరసాల నుంచి బయటికి రాగానే బ్రాహ్మణులకు 10,000 ఆవులు దానం చేస్తాను అని మొక్కుకున్నాడు. నిజంగా బయటకు వచ్చాక 500,000 గోవులు దానం చేశాడు ఆయన. 10,000 అనుకున్నది వడ్డీతో సైతంగా దానం చేశాడు. ఇలా చెయ్యవలసిన పనులు చేశాడు. ఇప్పుడు ఆ పరమాత్మను అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. ఆ స్తోత్రము పోతనా సంహారం వంటి ఘట్టాలతో ఇవాళ మళ్ళీ సాయంకాలం కలుసుకుందాం. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః.